My Media, the voice of India. My Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారి విచిత్రం కార్యక్రమం ఆగస్టు 10, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased, and hence listeners' discretion is advised.
మైండ్ మీడియా శ్రోతలకి శుభస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. ఇవాల్టి షోని స్టార్ట్ చేసే ముందు నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. అదేంటంటే, ఒక మనిషి కొంతకాలం జీవిస్తాడు, ఆ తర్వాత చనిపోతాడు. చనిపోయేసరికి ఎంతటి దుర్మార్గుడైనా సరే తన గురించి అంతా మంచిగానే మాట్లాడతారు. అలాగే ఎంతటి ఇంకా అసలు అతను ఎప్పుడు పోతాడా అని ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తుల్లో కూడా పోంగానే అర్జెంటుగా వాళ్ళలో మంచిని అంతా వెలికి తీసి ఈయన అలాంటి వాడు ఇలాంటి వాడు దేవుడు అని చెప్పి చెప్తూ ఉంటారు. పర్సనల్లీ నా ఒపీనియన్ మటుకు అలా ఉండకూడదు. తప్పు చేస్తే చేశాడని చెప్పాలి. దానివల్ల ఇప్పటివరకు ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక ఓకే, ఇలా జీవించకూడదు, ఇలా జీవించాలనే విషయమైనా తెలుస్తుంది కనీసం. అంటే ఏది మంచి ఏది చెడు అనేది పక్కన వాళ్ళ జీవితాలను చూసి తెలుసుకునేంత ఇదిగా ఉన్నామా మనము అని అంటే, ఎస్, కొన్నిసార్లు మనకు తెలియదు. మనం చేసేది రైట్ అనుకుంటాం, కానీ ఒక మనిషి జీవితాన్ని కొంచెం మనం కరెక్ట్గా అనలైజ్ చేస్తే దాంట్లో వాళ్ళు చేసిన తప్పుల నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. కలాం గారు కూడా చెప్పింది అదే కదా, మన తప్పుల నుంచి, మన ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకుంటేనే మనం మళ్ళీ సక్సెస్ అనే మెట్టెక్కగలం. ఎంతసేపు అశోకుడు చెట్లు నాటించాడు అది ఇది అని చెప్పే బదులు, ఒక మనిషి ఎవరైనా సరే ఒక మనిషి జీవితంలో జరిగింది ఏదో కరెక్ట్గా కనుక బేరీజ్ వేస్తే ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇతను చేసిన మంచి పనులు ఇవి, ఇతను చేసిన చెడ్డ పనులు ఇవి, సో మంచి పనులని మనం ఆకలింపు చేసుకుందాం, చెడ్డ పనులని ఇలా కాకుండా మంచిగా చేయడానికి ప్రయత్నిద్దాం, ఇట్లా అనుకునే వీలు ఉంటుంది కదా అట్లీస్ట్. అందుకే చెప్పాను. సరే, ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడదాం అనుకుంటున్నానో. కాబట్టి నా ఉద్దేశంలో మటుకు అదే. ఇక నేను చెప్పబోయేది కరుణానిధి గురించి. మొన్నెప్పుడో పోతే ఇవాళ చెప్పడం ఏంటి అనుకుంటారేమో. ఏదైనా సరే అన్ని వార్తల ఛానల్స్ లాగా ఏకరువు పెట్టేసి మహానాయకుడు పరమపదించాడనో లేకపోతే అదేంటది మరి టూ మచ్ ఏంటంటే, తెలుగు ఛానల్స్ ఈ బాహుబలి సినిమాలో సాంగ్ ఉంది కదా పడమర కొండల్లో, ఆ పాట వేసేసి అంతమయాత్ర దగ్గర నుంచి అన్ని చూపించేస్తున్నారు. నాకు అసలు అర్థం కాని విషయం ఏంటంటే, ఓకే వన్ డే మార్నింగ్ అని చెప్పారు, వన్ డే మార్నింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు ఏదైతే జరుగుతున్నాయో అంత్యక్రియలు వాటికి సంబంధించి కూడా మరీ ఇంత లైవ్ అవసరమా? చాలా అసలు ఏంటో నాకైతే కొంచెం వియర్డ్గా అనిపించింది. సరే, ఇంతకీ మరి అంటే నీకు అన్నీ ఇప్పుడు చెడ్డవే ఉన్నాయా ఏంటి చెప్పడానికి అంటారా? కాదు, మంచి చెడు అన్నీ ఉన్నాయి. అనలైజ్ చేయడానికి టైం పడుతుంది కదా. మన రాష్ట్రానికి సంబంధించిన నాయకుడు కాదు, పైగా స్వతహాగా కవి. ఏదో ఇద్దరు సినిమా చూసి, మణిరత్నం తీసిన ఇద్దరు సినిమా చూసి దాంట్లో ఉన్నటువంటి క్యారెక్టర్ని అనలైజ్ చేయడం అంటే కొంచెం కష్టమైన విషయం. అలా కాకుండా ఒరిజినల్గా అసలు ఇంకా ఏం జరిగింది తన లైఫ్లో అనేది తెలుసుకుంటేనే కదా అన్ని మనకి విషయాలు బయటకు వచ్చేది. ఈ చెప్పే క్రమంలో కొన్నిసార్లు ఏమవుతుందంటే, కొన్నిసార్లు కాదు, ఈయన గురించి అనలైజ్ చేసిన క్రమంలో నాకు అర్థమైంది ఏంటంటే చాలా మటుకు నెగిటివ్సే ఉన్నాయి. బట్ స్టిల్ అంటే ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని తెలుసుకోవడానికైనా మనం అతని గురించి తెలుసుకోవాలి. ఏదో పోంగానే అర్జెంటుగా నేను కూడా వార్తా ఛానల్స్ వాళ్ళలాగా భజన బృందం పెట్టేసి అన్ని పాజిటివ్సే చెప్పట్లేదు. దెర్ ఆర్ పాజిటివ్స్ అండ్ దెర్ ఆర్ మెనీ నెగటివ్స్. వాటన్నిటి గురించి వాడు నేను చెప్తాను. అనలైజ్ చేయడానికి కొంచెం టైం పట్టింది కాబట్టి ఒక 2 రోజులు టైం తీసుకున్నాను. బట్ స్టిల్ మనిషి గురించి తెలుసుకోవచ్చు కదా ఎప్పుడైనా. ఇదే వారం కాబట్టి అందుకని ఇవాళ చెప్దామనుకుంటున్నాను. సో డిస్క్లైమర్ అయిపోయింది కదా, ఇక అసలు విషయంలోకి వెళ్దామా? ఎవ్వరూ కూడాను, అంటే మామూలుగా ఎవ్వరూ కూడాను ఇది చెడు అని చెప్పడానికి కొంచెం సంకోచిస్తారు. నేను నా పర్సనలైజ్డ్ ఒపీనియన్ చెబుతున్నాను కాబట్టి ఇందులో ఇహ వివాదాలకో లేకపోతే మనోభావాలు దెబ్బతిననుకో ఎక్కడ, ఎందుకంటే ఇవన్నీ అథెంటిక్ ఇన్ఫర్మేషనే. అన్ని చోట్ల వచ్చింది, కొంచెం అన్ని సేకరించి వెబ్సైట్స్ నుంచి, తర్వాత పేపర్స్ నుంచి, కొన్ని వెబ్ ఆర్టికల్స్ నుంచి సేకరించి చెప్తున్నది. కాబట్టి ఇందులో ఏదో నాకు పర్సనల్లీ కరుణానిధి అంటే ఉన్నటువంటి గ్రడ్జో లేకపోతే ఉన్నటువంటి ప్రేమో ఏమీ లేవు. మనిషి ఎలాంటి వాడన్నది బేరీజ్ వేయడానికి మాత్రమే. సరే, డిస్క్లైమర్స్ అయిపోయినాయి కాబట్టి ఒక ద్రవిడ ఉద్యమం గురించి చెప్పుకోవాల్సి వస్తే మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చేది ఈయనకే కదా. ఒక శకం ముగిసింది అని చెప్పొచ్చు. ఆ శకాన్ని ద్రవిడ శకం అనొచ్చు. ఎందుకంటే తమిళనాడులో ద్రవిడ ఉద్యమానికి ఒక టైటన్గా కనుక నిలబడ్డారు అని అనుకుంటే లాస్ట్ టైటన్ కరుణానిధే. తర్వాత ఆ ఉద్యమం పేరు చెప్పుకోవచ్చు, దాని వారసులను అనుకోవచ్చు, కానీ ఏడిఎంకే విషయంలో ఇప్పటికే అది కొంచెం సన్నగిల్లింది. ద్రవిడ భావజాలం అంటే స్టాలిన్ వచ్చిన తర్వాత స్టాలిన్ హయాంలో డిఎంకే దాంతో పోటీ పడుతుంది. అంతే తప్ప ఈ కరుడుగట్టిన ద్రవిడవాదం అనేది ఇప్పుడు ఉంటుందని నేను అనుకోను ఇక మీదట. ఎందుకంటే ఇప్పటికే ఆల్మోస్ట్ కొద్ది తగ్గిందని చెప్పుకోవచ్చు. గ్లోబల్ విలేజ్ అనేటటువంటి భావన కొంచెం గట్టిగానే ఉంది. అలా గ్లోబల్ విలేజ్ అనేటటువంటి ఒక భావన వచ్చిన తర్వాత ప్రాంతీయవాదం కొంచెం తగ్గుతుంది కదా. ఎవరన్నా ఇంకా వాడుకొని వాళ్ళ స్వంత లాభాల కోసమని వాడుకునే రాజకీయ నాయకులు తప్ప వేరే వాళ్ళకి అది పెద్ద ఉపయోగపడదు. కరుణానిధి ఆ విషయాన్ని గుర్తించాడు. అయితే ఓపెన్గా చెప్తే తన ఇమేజ్ ఇన్నాళ్ళు ఆ ఉద్యమం మీద, ఆ ద్రవిడ ఉద్యమం మీదే తన ఇమేజ్ని బిల్డ్ చేసుకున్నాడు కాబట్టి అది చెప్తే కొంచెం ఆ ఇమేజ్ డౌన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ద్రవిడవాదాన్ని మధ్య మధ్యలో అలా ఒకసారి ఉన్నాను నేను కూడా, ఇంకా నా ఉద్యమం ఉన్నది, ఐఎమ్ స్టిల్ యాక్టివ్ ఇన్ దిస్ ద్రవిడవాదం అని చెప్పుకోవడానికి అలా మధ్య మధ్యలో ఒక చిన్న ఫీలర్స్ వదులుతూ ఉన్నారంతే. ఇక కరుణానిధి పేరు విషయానికి వస్తే కరుణ అనేది పేరులోనే ఉంది. కరుణ, ఔదార్యం అనే పదాలు ఆయనకు అసలు నప్పవు. ఆయన ఏదన్నా కొన్ని కాన్ఫ్లిక్ట్స్, వైరుధ్యాలు ఉంటాయి కదా, దానికి ఎక్కువగా అలవాటు పడ్డ మనిషి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చెప్పేదానికి చేసేదానికి పెద్దగా పొంతన ఉన్నట్టు కనపడదు తన పొలిటికల్ హిస్టరీ చూస్తే. అండ్ దాంట్లో ఆయన తప్పు కూడా లేదు, బికాస్ అసలు ద్రవిడ వాదానికే ఒక క్లారిటీ లేదు, అదొక గందరగోళమైన వాదం. రామాయణం కట్టుకథ అంటారు బట్ రావణ లీలలు జరుపుతూ ఉంటారు. రాముడు మిథ్య అయినప్పుడు రావణుడు ఎక్కడి నుంచి వచ్చాడు? అంతే కదా. అతను ద్రవిడు అని ఏ ఆధారంతో చెప్తారు? ఓకే, బ్రాహ్మణ వ్యతిరేకత పునాదిగా వెలిసినటువంటి ఉద్యమం, బ్రాహ్మణుడైన రావణుడిని ఆకాశానికి ఎత్తడం ఎందుకు ఇంకా అలాంటప్పుడు? అది పక్కన పెట్టండి. మాట్లాడితే మేము నాస్తికులం అని అంటారు. మరి ఈ నాస్తికత్వం అంతా హిందూ దేవుళ్ళని తిట్టడం వరకే ఎందుకు పరిమితమైంది? ముస్లిం క్రిస్టియన్స్ జోలికి ఎప్పుడు వెళ్ళలేదే? చర్చిల ముందు, మసీదుల ముందు ప్రదర్శనలు చేయలేదే? ఆ లోపలికి భక్తులు వెళ్లకుండా అడ్డం పడుకోలేదే? వాళ్ళ పిలకలు కోయలేదే? హిందూ దేవుళ్ళలో కూడా గ్రామదేవతలను వదిలేశారు. జనరల్గా అందరూ ఆరాధించేటటువంటి దేవుళ్ళని అవమానించారు. బ్రాహ్మణ వ్యతిరేక సామాజిక ఉద్యమంగా మొదలుపెట్టి తర్వాత పాలిటిక్స్లోకి దిగారు. అప్పట్లో కాంగ్రెస్ నాయకుల్లో ఎక్కువగా బ్రాహ్మణులు ఉండేవాళ్ళు కాబట్టి వీళ్ళు బ్రిటిష్ వాళ్ళని సమర్థించిన జస్టిస్ పార్టీకి కొమ్ము కాశారు. తర్వాత కాంగ్రెస్లో కామరాజు, భక్తవత్సలం లాంటి మిగతా బ్రాహ్మణేతర నాయకులు ముఖ్యమంత్రులైనా కూడా వీళ్ళు వాళ్ళని సపోర్ట్ చేయలా. అట్ లాస్ట్ కాంగ్రెస్ని గద్దె దింపారు. సో ఆ విధంగా చూస్తే వీళ్ళు స్టార్ట్ చేసినటువంటి ఈ ద్రవిడవాదం అనుకోవచ్చు, లేదా మేము నాస్తికులం, అసలు ఈ విగ్రహ పూజలు అవి ఇవి వద్దు అని ఏదైతే వీళ్ళు ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చారో దాంట్లోనే ఒక క్రెడిబిలిటీ లేదు. వాట్ ఎవర్ ది సెడ్ ఇస్ టోటల్లీ ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ తోటి, కన్ఫ్యూషన్ తోటి ఉన్నది. రామాయణం లేదు అంటూనే మరి అట్లా రావణి లీలలు అవి ఇవి చేశారని అంటేనే అర్థమవుతుంది కదా. ఇలాంటివి ఇంకా చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. ముందు అసలు మనం కాన్ఫ్లిక్ట్స్ కన్నా ముందు సరే పాజిటివ్స్ మాట్లాడదాము, ఆ తర్వాత నెగిటివ్స్కి వెళ్దాం. ఓకే, ప్రస్తుతానికి మటుకు ఒక చిన్న విరామం తీసుకుందాం.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్.
గుళ్ళో దేవుళ్ళకి ఇచ్చేంత మర్యాద ఇది వరలో వెండితెర నటి నటులకు ఇచ్చేవారు. తమ నటనతో, వ్యక్తిత్వంతో జనం గుండెల్లో వెండితెర వేల్పులై వెలిగిన తారల ఆసక్తికరమైన జీవిత గాథల్ని మీ ముందుకు తెచ్చేస్తున్నాం. ప్రతి బుధవారం మధ్యాహ్నం భారత కాలమానం ప్రకారం 3:30 to 4:30 వరకు మీ ఆర్జే భావరాజు పద్మిని మీకందించే వెండితెర వేల్పులు అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఖచ్చితంగా వింటారు కదూ. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
పాటలతో పాటలతో తెలుగు భాషలోని తీయదనం చూపించే బాలగోకులం, చిన్నలకి సరదాల సంతోషం ఇస్తూ విజ్ఞానం అందించే జ్ఞానగోపురం. తెలుగే విరబూసే నేల పైన కథలే పనికేసి చిన్నారులైనా మన కళలు మన కథలు మనసున్న సంగతులు సిద్ధం చేసే నవలోకం.
ప్రతి మొదటి శనివారం ఉదయం 10:30 ఈఎస్టీ ప్రకారం
బాలగోకులం 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 మన బాలగోకులం 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 జ్ఞానగోపురం మన బాలగోకులం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, వీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ఢిల్లీ నుంచి గల్లీ వరకు, లష్కర్ నుండి లండన్ వరకు, ఏ సీరియస్ టాపిక్ అయినా, సరదా టాపిక్ అయినా, టాపిక్ ఏమైనా 100% ఫుల్ జోష్ ఎంటర్టైన్మెంట్ అందించడమే మా ప్రయత్నం. తప్పక వినండి. మీరు నేను ఒక షో భారత కాలమానం ప్రకారం ప్రతిరోజు ఉదయం 8 to 9 వరకు విత్ మీ ఆర్జే రజనీతో ఓన్లీ ఆన్ మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం ఇప్పుడు మీకోసం.
We'll be right back.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో కరుణానిధి గురించి మాట్లాడుకుంటున్నాం. పాజిటివ్స్ విషయానికి వస్తే గనక ఆయన అసలు పేరు దక్షిణామూర్తి, అండ్ దానికి తగ్గట్టే విపరీతమైన బ్రెయిన్. పేరుకి తగ్గట్టే మంచి, పేరుకు తగ్గట్టే బ్రెయిన్తో పాటు విషయగ్రహణ శక్తి కూడా చాలా ఎక్కువ ఉంది. ఒక్కసారి అలా చెప్తే అలా క్యాచ్ చేస్తాడు. అటు జ్ఞాపక శక్తి కానీ, గ్రాస్పింగ్ పవర్ కానీ, ఎక్స్ప్రెషన్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ అమోఘమని చెప్పచ్చు. నాటకాల్లో డైలాగ్స్లో ఆయన కనబరిచినటువంటి ఆ రైటింగ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి జనాల్ని ఉర్రూతలూగించినాయి. అటు శివాజీ గణేశన్ కానీ, ఇటు ఎంజీఆర్ కానీ, అటు ఎస్ఎస్ఆర్ కానీ అంత మాస్ హీరోలు అయ్యారు అని అంటే దానికి మెయిన్ రీజన్ కరుణానిధి కలమే. ఆయన రాసినటువంటి కవిత్వాలు, డైలాగ్స్ అటు మూవీస్లో అయితే అసలు ఒక రేంజ్లో హిట్ అయినాయి. అండ్ ఆయన ఒక మంచి ఒరేటర్ కూడా. ఆయన ఉపన్యాసాలకి ఒక సపరేట్ స్కూల్ ఉంటుంది, ఒక మంచి శైలి ఉంటుంది. అండ్ దాన్ని చాలా అంటే చాలామంది దాన్ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అన్నిటినీ మించి కార్యకర్తలని ఎలా కంట్రోల్ పెట్టాలి, ఎలా పిండాలి, ఎలా వాళ్ళకి ఒక జోష్ ఇవ్వాలి, వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి, ఇవన్నీ తెలిసినటువంటి ఒక నాయకుడు. రాజకీయ దురంధరుడు అనేటటువంటి పదానికి అసలైన నిర్వచనం కరుణానిధి. ఆయన ఫ్రెండ్షిప్ చేయడానికి చేయి చాచినప్పుడల్లా అవతల వాళ్ళు అందుకున్నారు అంటే దానికి అసలు కారణం ఆయన వెనుకున్నటువంటి ప్రజాబలం. మనకందరికీ తెలుసు, తమిళనాడులో ఎప్పుడు కూడాను కంటిన్యూస్గా ఒక గవర్నమెంట్ రాదు. చాలా రేర్ అలా వచ్చేది. ఒకసారి వీళ్ళకి ఛాన్స్ ఇస్తే ఒకసారి వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు. ఫ్లిప్ ఫ్లాప్, ఫ్లిప్ ఫ్లాప్, డిఎంకే ఐడిఎంకే అని. సరే, అయితే ఎప్పుడు కూడా డిఎంకే ఓటు బ్యాంకు ఎట్లాంటి విపత్కర పరిస్థితులైనా సరే 25-30% మధ్య ఉండేలా చూసుకోగలిగాడంటే అది ఆయన గ్రేట్నెస్. ఎలాంటి డేంజరస్ సిచ్యువేషన్ అయినా సరే 25-30% ఓటు బ్యాంక్ ఎటూ పోదు డిఎంకేకి. అండ్ తమిళనాడు రాష్ట్రంలో ప్రతి వీధి ఆయనకు తెలిసింది. అన్ని చోట్ల తనకు ఓటు బ్యాంక్ ఉండేలా చూసుకున్నాడు. ఓటు బ్యాంక్ ఒక్కటే కాదు, తన కోసం ప్రాణాలను అర్పించే క్యాడర్ని నిర్మించుకున్నాడు. తమిళం మాత్రమే మాట్లాడుతూ గత 50 ఏళ్లుగా జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయగలిగాడు. ఒక్క రాష్ట్రంలోనే బలమైన శక్తిగానే ఉన్న జాతీయ నాయకులను తన దగ్గరికి రప్పించుకోగలిగాడు. ఎప్పుడైనా ఈ సంకీర్ణ ప్రభుత్వాల్లో ఒకవేళ ఎప్పుడన్నా పాలు పంచుకుంటూ ఉన్నా కూడా తమిళనాడుకి ఎన్నో ప్రాజెక్ట్స్ తెప్పించుకోగలిగాడు. తన ఫ్యామిలీకి, పార్టీకి నిధులు సంపాదించుకోగలిగాడు. ఎంతటి వాళ్ళైనా సరే తనకి లొంగాల్సిందే. అవినీతి మాట ఎలా ఉన్నా గొప్ప అడ్మినిస్ట్రేటర్గా కరుణానిధికి మంచి పేరుంది. ఎందుకంటే అధికారులు వణికిపోయేవాళ్ళు. అండ్ ఇంకొకటి, మంచి ఈస్థెటిక్ సెన్స్ కూడా ఉంది. వరల్డ్ వర్ కొట్టం లాంటి కొన్ని ప్లేసెస్ని స్వయంగా డిజైన్ చేయగలిగాడు. ఎన్నో ప్రాంతాలని టూరిస్ట్ స్పాట్స్గా తీర్చిదిద్దాడు. అండ్ తమిళ్కి ఎంతటి ప్రాధాన్యం ఇచ్చాడంటే తమిళ భాష తప్ప ఇంకొకటి మాట్లాడకూడదు అన్నట్టుగా, అంటే రాష్ట్ర భాష మీద, తమిళనాడు రాష్ట్ర భాష మీద ఇచ్చినటువంటి ఆ ప్రయారిటీ మామూలుగా ఉండదు. ఒక సంపూర్ణమైన జీవితాన్ని గడిపాడు. తమిళ రాజకీయాల్లో తనదైన ఒక ముద్ర వేశాడు. ప్రస్తుతం ఉన్న తమిళ నాయకుల్లో మరి స్టాలినే బలవంతుడిగా కనపడుతున్నాడు. అతను ముఖ్యమంత్రి అంటూ అయితే గనక తమిళనాడులో ప్రస్తుతం అన్నా ఎంజీఆర్ పేర్లతో ఉన్నటువంటి ఏవైతే వీధులు కానీ అన్నామలై అనేవి ఇవి ఉన్నాయి కదా, అన్నానగర్, ఇవన్నీ కూడాను నాకు తెలిసి అలా ఒక్కసారిగా చేంజ్ అయిపోయి కరుణానిధి పేర్లు రావడానికి ఎక్కువ టైం పట్టదు. లేదు ఇంకా ఇక ముందు వచ్చేటటువంటి ఎటువంటి అవి ప్రాజెక్ట్స్ అయినా లేకపోతే వీధులైనా లేకపోతే ఇంకేమైనా కొన్ని స్కీమ్స్ అయినా వేటికైనా ఈయన పేరు రాకుండా మాత్రం ఉండదని అర్థమవుతుంది. పాజిటివ్స్ విషయానికి వస్తే ఇవి కానీ నెగిటివ్స్ విషయానికి వస్తే ఇంకా బోరడు ఉన్నాయి. ఇక సామాజిక సంస్కరణల మాటకు వస్తే ఉద్యమానికి మూల స్తంభం రామస్వామి నాయగారు. తను తనకంటే ఎంతో చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ కారణం చూపించి అన్న, కరుణానిధి, మిగతా వాళ్ళు బయటకు వచ్చేశారు. ఆ తర్వాత కరుణానిధి, ఎంజీఆర్ లాంటి వాళ్ళు మరి ఇద్దరేసి భార్యలను ఒకటేసారి మెయింటైన్ చేశారు. మరి అదేం సంస్కరణ? ఆయన చిన్నపిల్లని పెళ్లి చేసుకున్నాడనే కదా వీళ్ళు బయటకు వచ్చింది, మరి వీళ్ళు చేసింది. అండ్ మహిళల పట్ల కరుణానిధికి ఎంత చులకన భావం ఉందనేది జయలలిత పట్ల వాడినటువంటి భాష చాలు, ఇంకేం అక్కర్లేదు. స్పెషల్గా ఒకటి మనము డైలాగ్స్ చెప్పి మరీ చెప్పక్కర్లా, అంత దారుణం. అండ్ ఇంకా ఉమెనైజింగ్ ఇలాంటి వాటి గురించి అయితే చాలా కథనాలు ఉన్నాయి, అవి ఎంతవరకు నిజమనేది తెలియదు కానీ ఉన్నాయి. కొన్ని డెకేడ్స్గా సంస్కరణోద్యమం తర్వాత కూడా తమిళ సమాజం ఎన్లైటెండ్ అయిందని మనం ఇప్పటికీ చెప్పలేము. ఇప్పటికీ ఛాదస్తాలతో, మూఢనమ్మకాలతో, కరడుగట్టిన ఛాందసత్వంతో తమిళ సమాజం మిగతా దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే గనక చాలా ఎక్కువ ఉన్నాయి. ఇలా దేవుడు రథాలు లాగడాలు, వీపు మీద మోకు కట్టుకుని, తర్వాత ఏమో నాలుకతో నాలుకలోకి శూలాలు గుచ్చుకోవడాలు ఇంకా మనము చాలాసార్లు చూస్తూ ఉంటాం. పైగా ఏంటంటే మెయిన్ మతపరమైన పిచ్చికి తోడు రాజకీయపరమైన పిచ్చి కూడా ఎక్కువ అక్కడ. వ్యక్తి పూజకి పరాకాష్ట మనకి తమిళనాడులో కనబడుతూ ఉంటుంది. మీరు గమనిస్తే ఎవరైనా వాళ్ళకి ఇష్టమైన నాయకుడు ఏదైనా తప్పు చేసినా కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నా సరే ఆత్మహత్యలు చేసుకోవడాలు, వాళ్ళు చచ్చిపోతే గుండు గీసుకోవడాలు ఇలాంటివి అంటే పీక్స్ అన్నమాట. ఇంకా నాయకురాలు ఆరోగ్యం బాగుపడాలని మహిళా ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఆకులు చుట్టుకుని గుళ్ళకి వెళ్ళడాలు, అంతెందుకు? పొలిటీషియన్స్ పక్కన పెట్టండి, సినిమా వాళ్ళకి గుళ్ళు కట్టడాలు మనం ఎక్కడన్నా చూసామా? సినిమా హీరోయిన్స్కి గుళ్ళు కట్టినటువంటి సొసైటీని మనం అక్కడ చూస్తాం. మరి ఇది డెకేడ్స్ ఆఫ్ సంస్కరణోద్యమం ఫలితాలు. మరి కులాల పరంగా ఎలా ఉంది చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్.
వినండర్రా పిల్లలు, బామ్మగారి ముచ్చట్లు. వేడివేడి అన్నంలో కొత్తవకాయ కాస్తంత వెన్నేసి కలిపినట్లు అలనాటి విశేషాలు, వింతలు, సామెతలు, పొడుపు కథలు, చిట్కాలు అన్నింటినీ అచ్చతెలుగు కబుర్లలో రంగరించి మనకు అందిస్తున్నారు కాకాని సౌజన్య గారు. భారత కాలమానం ప్రకారం ప్రతి బుధవారం మరియు శనివారం సాయంత్రం 5 నుంచి 5:30 గంటల వరకు ప్రసారమయ్యే బామ్మగారి ముచ్చట్లు కార్యక్రమాన్ని మీ మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరంలో తప్పక వినండి.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లైతే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Hi everyone, this is your Ranina Reddy and you're listening to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
కళకు నిజమైన బహుమానం అభిమానుల ప్రోత్సాహం. మరి మమ్మల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్న ప్రియమైన మీతో మీ ఆరోగ్యం, ఆనందం, స్ఫూర్తిదాయకమైన అంశాలు, ప్రముఖుల సందేశాలతో పాటు ఒక మంచి మాటను కూడా పంచుకునేందుకు వచ్చేస్తుంది మీ ఆర్జే భార్గవి. మనసు విప్పి మాట్లాడేందుకు ప్రియమైన మీకు స్వాగతం.
అందరికీ నమస్కారం, నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. ఇక మరి కులాల పరంగా ద్రవిడోద్యమం పెద్ద యుద్ధమే చేసింది. ఇప్పుడు పరిస్థితి ఏంటి? కులాల పరంగా పార్టీలే ఏర్పడినాయి. డిఎంకే పార్టీ ఇప్పటి వరకు బ్రాహ్మడికి ఒక్కడికి టిక్కెట్ ఇవ్వలేదు. మరి కులరహిత సమాజం కోసం శ్రమిస్తున్నామని చెప్పుకునేవాళ్ళు కులం పేరుతో బ్రాహ్మణులను వెలయ్యచ్చా? ఇక మతపరమైన ఆచరణల గురించి చెప్పాలంటే, శివాజీ గణేశన్ ఒక ఫ్రెండ్తో కలిసి తిరుపతికి వెళ్ళినందుకే నానా యాగి చేసిన డిఎంకే మరి ఆ తర్వాత రోజుల్లో ఎంత మారింది? పోను పోను ద్రవిడ నాయకులు అందరూ గూళ్ళకెళ్ళడం మొదలుపెట్టారు. అంతేందుకు కరుణానిధి కూడా తన సొంత ఊళ్ళో గూడి రథానికి విరాళం ఇచ్చాడు. ఆయన కుటుంబ సభ్యులు గూళ్ళకి వెళతారనేది అది వేరే విషయం అనుకోండి, ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛ వాళ్ళది. బట్ స్వయంగా తనే దేవుళ్ళని ఎద్దేవ చేస్తూ మరి ఇలా ఎలా చేస్తారు, రథానికి డబ్బులు ఇవ్వడము, వాళ్ళ పార్టీ వాళ్ళేమో ఇలా తిరుపతికి వెళ్ళి, అసలు ఎప్పుడు రెండు నాలుకల ధోరణి అన్నట్టుగా ఉంది. ఎవరైనా మళ్ళీ వెక్కిరిస్తారేమో అని రెండు మూడు ఏళ్ళకో సరోసారి అలా మైక్ పట్టుకొని రాముడు ఏ ఇంజనీరింగ్ కాలేజీ చదివాడు అంటూ ఒక వెకిలి వ్యాఖ్యలు చేయడం. ఇక కాంగ్రెస్ తరహా వారసత్వ రాజకీయాల మీద డిఎంకే చాలా యాగి చేసింది. బట్ తన దగ్గరకు వచ్చేసరికి కరుణానిధి కొడుకుల్ని కూతురునే కాదు మొత్తం బంధువర్గాన్ని దింపేశాడు. తన కొడుక్కి పట్టం కట్టడానికి తనతో పాటు ఎన్నో డెకేడ్స్ నుంచి ఉన్న పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని కూడా దూరం చేశాడు. నిజానికి అన్నా క్యాబినెట్లో కరుణానిధి ఒక మంత్రి మాత్రమే. బట్ అన్నా పోయిన తర్వాత వారసులు ఎవరు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు అతనికంటే అర్హతలు ఉన్న తక్కిన వాళ్ళు ఉన్నా కూడా ఎంజీఆర్ మద్దతుతోటి కరుణానిధి మాత్రమే సింహాసనం దక్కించుకున్నాడు. ఇక ఆ తర్వాత పార్టీ మొత్తం తన గుప్పిట్లో ఉండాలన్న ఒక వ్యూహంతో ఎంజీఆర్కి ఇబ్బందుల్ని సృష్టించడం స్టార్ట్ చేశాడు. అతనికి పోటీగా తన కొడుకుని హీరోగా నిలబడదామని చాలా ట్రై చేసి ఫెయిల్ అయింది. ఎంజీఆర్కు ఉన్న బలం ఫ్యాన్స్ అసోసియేషన్స్ అని గుర్తించి ఆ అభిమాన సంఘాలన్నీ చట్టవిరుద్ధమని ప్రకటించాడు. ఎందుకంటే పైగా ఇంకోటి మెయిన్ ఏంటంటే ఎంజీఆర్ తమిళవాడు కాదు మలయాళివాడు అని చెప్పి ఒక చిన్న ఇష్యూ క్రియేట్ చేశారు. అయితే తమిళ్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే ఒక పేరుతో ఒక సంస్థని పెట్టించి అతను సినిమాలు ఆడే హాళ్ల దగ్గర ప్రదర్శనలు జరిగేలాగా చేశాడు. చివరికి అతన్ని పార్టీలో నుంచి నెట్టేశాడు. అలా చేసి ఇలా చేసి మొత్తానికి డిఎంకే అంటే కరుణానిధి, కరుణానిధి అంటే డిఎంకే తప్ప ఇంకో లీడర్ లేడు అనేట్టు చేసుకున్నాడు. తనకి పోటీ వస్తారనుకునే వాళ్ళనే కాదు, కొడుక్కి పోటీ వస్తారనుకునే వాళ్ళని కూడా తొక్కిపారేశారు. అండ్ తనను అపోజ్ చేసిన వాళ్ళని అయితే హింసించడంలో ఇందిరాగాంధీ కంటే కూడా నాలుగు ఆకులు ఎక్కువ చదివేట. ఇందిరాకి సంజయ్ గాంధీ లాగానే కరుణానిధికి స్టాలిన్. ఇప్పుడంటే కొంచెం మంచి డిగ్నిఫైడ్గా ఉన్నాడు కానీ స్టాలిన్ ఒక కాలంలో మద్రాసులో వాళ్ళు గడగడలాడిపోయేవాళ్ళు, భయపడేవాళ్ళు. తను సీఎంగా ఉన్నప్పుడు ప్రధాని అయిన ఇందిరాగాంధీ మీద నియంత అనే చాలా విమర్శలు చేసినటువంటి కరుణానిధి పార్టీనే కాదు ప్రభుత్వాన్ని కూడా నియంతలాగే పాలించాడు. ఎవరన్నా ఎదురు మాట్లాడితే కేసులు పెట్టి హింసించాడు, లొంగని అధికారులను వేధించాడు. మీడియా పవర్ ఫస్ట్గా గుర్తించింది ద్రవిడోద్యమ నాయకులే. వాళ్ళ భావాల్ని, వాళ్ళ భావజాలాన్ని స్ప్రెడ్ చేయడానికి, మిగతా వాళ్ళ ప్రతిపక్షం వాళ్ళని అల్లరిపాలు చేయడానికి నాటకాల్ని, సినిమాల్ని విచ్చలవిడిగా వాడుకున్నారు. పార్టీ పత్రికలు పెట్టారు. ప్రైవేట్ రంగంలో టీవీ రాగానే ఫస్ట్గా దాన్ని అందిపుచ్చుకొని బాగా ఉపయోగించుకున్నది వాళ్ళే. వీళ్ళందరిలోనూ టాప్లో ఉన్నది మటుకు కరుణానిధే. పైగా స్వతహాగానే మంచి రచయిత కావడంతో చివరి శ్వాస వరకు కూడా కళానికి పదును తగ్గకపోవడంతో మీడియా మేనేజ్మెంట్లో తనని మించిన వాళ్ళు ఇంకెవరు లేరు అన్నట్టుగా ఉండేది. తను ఏం చేసినా సమర్థించుకోగల నేర్పు పుష్కలంగా ఉంది కరుణానిధికి. ఆ వాదంతో ఏకీభవించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని కులం పేరుతోటో లేకపోతే ఇంకోలాగో రచ్చకీడ్చే మొరటుతనం కూడా ఉంది. నిజానికి తమిళ భాషలో కానీ తమిళ సంస్కృతిలో కానీ మొరటుతనాన్ని ప్రవేశపెట్టిన ఘనత ద్రవిడ నాయకులదే. అవినీతిని ఒక వ్యవస్థలాగా మార్చిన ఘనత కూడా కరుణానిధి. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా భక్తవత్సలం, అంటే తమిళ్లో మాట్లాడేటప్పుడు భక్తవత్సలం అని అంటారు, అలా ఉంటే ఆయన పేరుని పత్తులచ్చంగా వక్రీకరించి ఆయన లంచగొండి అని యాగి చేసి అధికారంలోకి వచ్చిన డిఎంకే అన్నాదురై హయాంలో మాత్రమే అవినీతికి దూరంగా ఉందని చెప్పొచ్చు. కరుణానిధి ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు చలరైపోయారు. తనే కాదు పార్టీలో అందరికీ ఆ రోగం అంటించారు. ఎంజీఆర్ డిఎంకేలో ఉండే రోజుల్లో కరుణానిధి పలానా పలానా వాళ్ళ నుంచి లంచం తీసుకున్నాడని, అదంతా ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశాడు. కరుణానిధి పార్టీ పెద్దలతో మీటింగ్ పెట్టి తను ఎంత తీసుకుంది, వాళ్ళలో ఎవరెవరికి ఎంతెంత ఇచ్చింది అన్ని లెక్కలు చెప్పాట. దాంతో అందరం ఓకే సాటిస్ఫాక్టరీగానే ఉంది, లెక్క తేలింది అని ఊరుకున్నారు. పోనీలే అందరికీ వచ్చింది కదా కొద్ద గొప్ప అని అందరూ కరుణానిధి వెంట నిలబడ్డారు. ఎంజీఆర్ని పార్టీలో నుంచి బహిష్కరించినప్పుడు వాళ్ళు ఎవ్వరూ అతను వెంటాడలేదు. అసలు తన అవినీతి గురించి కరుణానిధే చమత్కారంగా ఒక విషయాన్ని చెప్పారట. ఏదన్నా మామూలుగా ఇట్లా సమావేశాల్లో కొంచెం ఆట విడుపుగా ఒక చిన్న బ్రేక్ టైం ఉంటుంది కదా, అలాంటి పార్టీ మీటింగ్లో బ్రేక్ టైంలో పిచ్చా పార్టీగా మామూలుగా మాట్లాడుతూ ఒక మాట అన్నట, ప్రభుత్వం తేనెను నా దోసిట్లో పోసి ప్రజలకు ఇవ్వమని అడిగింది. మరి ప్రజలకు ఇచ్చాను కానీ కొంత నా అరచేతికి అంటుకుని ఉంది తేనె, కడుక్కోవడం ఎందుకులే అని చెప్పి నేను దాన్ని నాకాను అంతే అని చెప్పుకున్నట్ట. ఇంతకన్నా సమర్థింపు ఇంకేమైనా ఉంటుందా? తను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం కరుణానిధి వేరే వాళ్ళ అవినీతి గురించి నానా యాగి చేసేవాడు. అందుకని ఎంజీఆర్ పదవిలో ఉన్నప్పుడు ఎవరైనా తన దగ్గరకు వస్తే తనకి రావాల్సింది మాట్లాడుకుని ఓసారి గోపాలపురం కూడా వెళ్ళి కలవండి అనేవాట. గోపాలపురం అంటే కరుణానిధి ఉన్నటువంటి స్థలం. అలా ముడుతూ వచ్చింది కాబట్టే ఎన్నో ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా కూడా కరుణానిధి పార్టీ క్యాడర్ని కాపాడుకోగలిగాడు. అసలు వీళ్ళిద్దరిలో కనుక చూసుకుంటే కరుణానిధి అని జయలలిత, జయలలితకి అలాంటి మొహమాటలు లేవు అట్లీస్ట్, అందుకే తనంటే కరుణానిధికి అంత కసి. ఇక ద్రవిడ ఉద్యమం వాళ్ళు విగ్రహారాధనకి వ్యతిరేకమని చెప్పుకుంటారు కదా, బట్ చేసిందేంటి? దేవుడు విగ్రహాలు తీసేసి వాళ్ళ నాయకుల విగ్రహాలు పెట్టుకుని కార్యకర్తల చేత పూజలు చేయించుకుంది. పాత పేర్లు మార్చేసి పేటలకి, వీధులకి, ప్రభుత్వ సంస్థలకి వాళ్ళ నాయకుల పేర్లు పెట్టింది. పెద్ద పెద్ద బ్యానర్లు, ఊరంతా వాల్ పోస్టర్లు, కట్అవుట్లు, సన్మానాలు, గజమాలలు, బిరుదులు, ఉపమానాలు, అతిశయోక్తులతో ఉపన్యాసాలు, వర్ణనలు, అబ్బో అసలు తమిళనాడు రాజకీయాల్లో ఉన్నంత హంగామా ఇంకెక్కడా చూడం మనం. ఇక గౌరవ డాక్టరేట్ల విషయానికి వస్తే అసలు అది చెప్పడానికి కూడా వల్ల కాదు. కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత అందరూ డాక్టర్లే. ఒక్కళ్ళన్న పెద్ద గొప్పగా చదువుకున్నారంటే అది లేదు. అసలు కరుణానిధిని అసలు పేరుతో ప్రస్తావిస్తే తమిళనాడులో ఎవరా అని చెప్పి ఎగదిగా చూస్తారు, ఇడెవడో కొత్తవాడు వచ్చాడు ఊరికని. అతన్ని కలయింగర్, కళయింజర్, కళయింగర్ అంటారు. కళయింజర్ కలంజర్ అనుకుంటా, అంటే కళాభిజ్ఞుడు. మళ్ళీ ఒట్టి కలయింజర్ అని కూడా అనకూడదు, డాక్టర్ కలయింజర్ అనాల్సిందే. ఇలా చదువుకోకపోయినా డాక్టరేట్లు, విగ్రహారాధన వద్దు అని చెప్పి వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు అవి అన్నిటినీ పక్కన పెట్టేసి మరి విగ్రహాలు, నాయకుల విగ్రహాలు పెట్టి వాటికి పూజలు, వాటికి అసలు మామూలు పొగడ్తలు కాదు. సో వాళ్ళు లేవనెత్తిన ఉద్యమంలో ఉన్న సిద్ధాంతాలకి వాళ్ళు పాటించిన దానికి పొంతం లేదు కదా. ఇంకా చాలా విషయాలున్నాయి, నేను చెప్తాను చిన్న విరామం తర్వాత.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్డ్.
మన భారత ప్రజలు సుఖశాంతులతో, సామరస్యంతో జీవిస్తూ కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతున్నారంటే అందుకు కారణం ఎవరు? సరిహద్దుల్ని ప్రాణాలకు తెగించి మరీ కాపలా కాసే మన వీర సైనికులు, భరతమాత సేవలో వీర మరణం పొందిన అమర జవాన్ల గాథల్ని జై జవాన్ కార్యక్రమంలో మీకోసం అందిస్తున్నాం. భారత కాలమానం ప్రకారం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3:30 to 4:30 వరకు మీ ఆర్జే భావరాజు పద్మిని మీకందించే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలు వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అగ్గగ్గగ్గగ్గగ్గో, మందలించకుంటేనే పోతురు. నేను మీ ఎన్నెలమ్మని. ఇంటికాడంత మంచిదేనా? గుర్తు పట్టలే కదా? అవు మల్ల, 15 ఏండ్లు అయింది దేశం ఇడిసబెట్టి. ఈ 15 ఏండ్లల్లా మస్తు గమ్మత్ గమ్మత్ గమ్మత్తు ముచ్చట్లున్నాయి. ఇక చిన్నతనం ముచ్చట్లు అంటారు, గవి లేకుండా మనం ఉంటామా? ఇక ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అన్ని కలిపి చెప్పుకుందారి. యాద్ మరవకుంటి నుండ్రి ఎన్నెలమ్మ ఏటకారాలు ఇంటారు కదా.
ఎన్నెలమ్మ ఏటకారాలు ప్రతి ఆదివారం 2:30 to 3:30 వరకు. ఇది మైండ్ మీడియా కెనడా కెంచి నొస్తున్న భారతీయ స్వరం.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. ఇక సిద్ధాంతాల విషయానికి వస్తే, కరుణానిధి సిద్ధాంతాల గురించి తను మాట్లాడినంత ధాటిగా ఇంకెవ్వరూ మాట్లాడలేరు. బట్ రాజకీయం తప్ప ఇంకో సిద్ధాంతం లేని వ్యక్తి ఆయన. అవసరం ఉన్నది అని అంటే లెఫ్ట్ రైట్ సెంటరు ఎవరితోటైనా చేతులు కలుపుతాడు. అక్కర్లేదు అనుకుంటే అంతగానో కత్తులు దూస్తాడు. ఎప్పుడేం చేసినా దానికో సిద్ధాంతాన్ని ముడిపెడతాడు. కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్ట్ అందరూ ఒకప్పటి మిత్రులే, ఒకప్పటి శత్రువులే. బేసిక్గానే అసలు రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం అనేది ఉండదు. అసలు అలా ఉన్నది అని అంటే వీళ్ళకి, డిఎంకే వాళ్ళకి ఉన్నది అని అంటే అది ఏడిఎంకేతో మాత్రమే. జయలలితకి మెరీనాలో సమాధి కట్టించాల్సి వస్తుందేమోనని కరుణానిధి తన అధికారంలో ఉండగా మరణించిన ముఖ్యమంత్రులకి మెరీనా బీచ్లో సమాధి, మాజీ ముఖ్యమంత్రులకి గాంధీ మండపం దగ్గర సమాధి అని రూల్ పాస్ చేశాడు. జయలలిత మళ్ళీ అధికారంలోకి వచ్చి చనిపోతే ఆ రూల్ ప్రకారం తనకి మెరీనా బీచ్లో సమాధి కడితే అది కుదరదంటూ తన పార్టీ అభిమానుల చేత కేసులు వేయించాడు. చివరికి తను ఏర్పరిచిన రూలు తనకే అడ్డంకైంది. మాజీ ముఖ్యమంత్రి కాబట్టి గాంధీ మండపం దగ్గర 2 ఎకరాల స్థలము ఇస్తానన్నది ప్రభుత్వం. అబ్బే కుదరదు, ఆయన ద్రవిడ ఉద్యమకారుడు, మరణించినా సరే రాజాజీ కామరాజ్ లాంటి కాంగ్రెస్ నాయకుల పక్కన ఎలా ఉండగలడు అంటూ డిఎంకే అభ్యంతర పెట్టింది. చివరికి కోర్టు మెరీనాలో సమాధి చేయమంటే చేశారు. ఈ లెక్కన రేపో ఇంకో రోజు ఎప్పుడో మొత్తానికి పళనిస్వామి కానీ, పన్నీర్సెల్వం కానీ, శశికళ కానీ ఇలాంటి సదరు ద్రవిడ నాయకులు కూడా మెరీనాని అలంకరించగలరేమో అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. అంటే దేవుడిదే వల్ల ఇప్పుడప్పుడే రాకూడదు అనుకోండి, నేను మామూలుగా చెప్తున్నాను. ఎవరికైనా టైం వస్తుందిగా అప్పుడు. సో ద్రవిడ ఉద్యమానికి ఉన్నటువంటి ఏ సిద్ధాంతాన్ని చూసుకున్నా అన్నీ కూడాను బ్రేకే కదా. అండ్ ఇంకొకటి, హిందీ వ్యతిరేకత, దీన్ని మాత్రం ఇంకా పట్టుకొని వెళ్లాడుతున్నారు తమిళులు. బట్ ఎడ్యుకేషన్ కొంచెం బాగా ఉన్న వాళ్ళని ఎవరన్నా మీరు పరికరించండి, తమిళ విద్యావంతులను ఎవరన్నా, ఇక్కడ రాష్ట్రంలో ఉద్యోగాలు రావట్లేదు. పోనీ వేరే రాష్ట్రాలకు వెళ్ళమన్నా ప్రయత్నాలు చేసుకుందామంటే అక్కడ మాకు స్కూల్లో హిందీ నేర్పించకపోవడం వల్ల చాలా నష్టపోతున్నామని వాపోతూ ఉంటారు. సౌత్ ఇండియా హిందీ ప్రచార సభ నిర్వహించే పరీక్షలకు కడుతూ ఉంటారు. ద్రవిడోద్యమానికి ముఖ్యమైన నినాదం దక్షిణ భారతం విడిపోయి ద్రవిడనాడు పేరుతో వేరే దేశంగా ఏర్పడాలి అని. ద్రవిడనాడు అనడమే తప్ప సాటి ద్రవిడులను కానీ వాళ్ళ భాషలను కానీ గౌరవించింది ఎప్పుడూ లేదు. మనం తమిళనాడుకు వెళ్ళినా కూడాను మరి మనము ద్రవిడులమే, ఐ మీన్ సౌత్ వాళ్ళమే, స్టిల్ మన భాష వాళ్ళకి వచ్చు. నిజానికి బార్డర్స్ షేర్ చేసుకునే విషయంలో చూసుకుంటే నెల్లూరు నుంచి మీకు ఆ తమిళ యాస కనపడుతుంది, రాదర్ వినపడుతుంది వాళ్ళు మాట్లాడే దాంట్లో, చిత్తూరు నెల్లూరు ఇదంతా. స్టిల్ వీళ్ళు మాట్లాడే విషయానికి వస్తే మనం ఎప్పుడైనా తమిళనాడుకు వెళ్ళి చూస్తే కనుక ఏదైనా మనం ఒక విషయం అడిగితే వాళ్ళకి తెలుగు తెలిసినా కూడా వాళ్ళు తమిళ్లోనే ఆన్సర్ చెప్తారు తప్ప తెలుగులో ఆన్సర్ చెప్పరు. పోని తెలుగు అంటే రాదనుకుందాం, ఇంగ్లీష్ అయితే వచ్చుగా, అందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్లే కదా, ఇంగ్లీష్లో మాట్లాడరు, తెలుగులో మాట్లాడరు, తమిళ్లో మాత్రమే మాట్లాడతారు. ఇక హిందీ అయితే అసలు మరీ ఏదో శత్రువుల్ని చూసినట్టు చూస్తారు. మరి ఇదంతా కూడాను వాళ్ళు ఎప్పుడూ సాటి ద్రవిడ భాషలను గౌరవించలేదు, సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ని వాళ్ళు గౌరవించింది ఎప్పుడూ లేదు. బట్ కరుణానిధి తెలుగు వాడని ఇవాళ మన టీవీ ఛానల్స్ అన్నీ ఓ అసలు ఏక ఘోష. అసలు కరుణానిధికి మన వాళ్ళంత ఘన నివాళులు అర్పించడం ఎందుకు నాకు ఇప్పటికీ నిజంగా అర్థం కాదు. తన తెలుగుదనాన్ని తను ఎప్పుడు చాటుకోలేదు, తను పచ్చ తమిళుని అనే చెప్పుకున్నాడు, అంటే అచ్చ తమిళి అని. ఎంజీఆర్ని మలయాళి అన్నప్పుడు అతను బయట పెట్టాడు కరుణానిధి స్కూల్ సర్టిఫికెట్లో మాతృభాష తెలుగు అని ఉన్నదని. బట్ దెన్ కరుణానిధికి చాలా ఫ్లూయెంట్ తెలుగు వచ్చు, ఎక్కడన్నా ప్రైవేట్ డిస్కషన్స్లో తెలుగు చక్కగా మాట్లాడతాడట, కానీ బహిరంగ సభల్లో ఒక్క తెలుగు మాట కూడా ఎప్పుడూ మాట్లాడలేదు. అండ్ తమిళనాడులో తెలుగు స్థానం నానాటికి అసలు తగ్గిపోతుంది. తెలుగు ఉపాధ్యాయుల్ని భర్తీ చేయరు, తెలుగు స్కూల్స్ మూతపడుతూ ఉంటాయి. ఈవెన్ మద్రాస్ రైల్వే స్టేషన్లో ఇదివరకు ట్రైన్ టైమింగ్స్ కానీ అవి కానీ రాకపోకలు ఇవన్నీ కూడా తెలుగులో కూడా చెప్పేవాళ్ళు ఒక లాంగ్వేజ్ కింద, ఇప్పుడు అది లేదు. అలా ఆగిపోవడానికి, ఇవన్నీ ఆగిపోవడానికి కారకులైన వాళ్ళలో కరుణానిధిది ఫస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. సాటి తమిళులు అంటూ శ్రీలంక వాళ్ళని వాటేసుకున్నారు, కానీ సాటి ద్రవిడులు అంటూ తెలుగు వాళ్ళకి చేసింది ఏమీ లేదు. విపరీతంగా తమిళాన్ని ప్రజల మీద రుద్ది తమిళనాడులో మిగతా భాషలన్నింటినీ చిన్నచూపు చూడటానికి కారణం ద్రవిడ నాయకులే, అందులో కరుణానిధి ప్రయర్. ఎవరైనా ఉదారంగా కొంచెం వ్యవహరిద్దామన్నా, స్కూల్ సిలబస్లో హిందీ పెడదామని ఒకవేళ ట్రై చేసినా రెడీగా కరుణానిధి ఉండేవాడు వాళ్ళని తోలనాటానికి. మేబీ ఇక మీదట ఏమైనా మార్పు వస్తుందేమో తెలియదు కానీ. అండ్ ద్రవిడ ఉద్యమ సిద్ధాంతాలని చెప్పింది ఒకటి చేసింది ఒకటిగా చేసింది కరుణానిధి అనే చెప్పొచ్చు. అన్నాదురై గురించి వ్యతిరేకంగా వ్యాఖ్యానించడానికి విమర్శకులు కొంచెం తడపటా ఇస్తారు, కానీ కరుణానిధి గురించి తిట్టడానికి బోలడంతో ఉన్నదిట. అయినా ఇన్నేళ్ళు పెద్ద నాయకుడిగా వెలిగాడు అంటే దానికి తన సొంత ప్రతిభే కారణం. లేకపోతే గనక తన ప్రతిభ దేంట్లో ఉంది, ఎట్లాంటి క్యాడర్ అయినా, ఎట్లా ఎక్కడి కార్యకర్తలైనా ఎవరైనా సరే అందరినీ ఒక కంట్రోల్లో పెట్టారు. ఆ కంట్రోల్ మామూలుగా అసలు ఎవరికి రాదు కూడా. సరే ఇంకా బోలడంతోనే చెప్పడానికి, బట్ ఈ చిన్న విరామం తర్వాత.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్డ్.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త కుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
స్వరంలో సంగీతాన్ని, సాహిత్యాన్ని, సృజనాత్మకతను, సినిమాను, సమకాలీన అంశాలను, ముఖాముఖి పరిచయాలను, చర్చలను, భక్తిని కలిపి చక్కని మాలలల్లితే అది శ్రీ సత్య గౌతమి గారి స్వరమాలిక కార్యక్రమం అవుతుంది. భారతీయ కాలమానం ప్రకారం ప్రతి శుక్ర మరియు శనివారాల్లో మధ్యాహ్నం 2:30 నుంచి 3:30 గంటల వరకు అమెరికా నుండి అందిస్తున్న ఈ భారతీయ స్వరాన్ని తప్పక వినండి. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్, అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. స్టే ట్యూన్డ్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా, అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెకీ టాక్.
మైండ్ మీడియా శ్రోతల కోసం ఆలూరు కృష్ణప్రసాద్ గారు అందిస్తున్న అచ్చ తెలుగు వంటలు. శ్రోతలకు నమస్కారం. ఈరోజున మనం ఆహా ఏమి రుచి కార్యక్రమంలో అటుకులతో చేసే దోశల గురించి తెలుసుకుందాం. 3 గ్లాసుల పుల్లని మజ్జిగలో 1 గ్లాస్ అటుకులు, 2 గ్లాసుల బియ్యం కలిపి ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి. ఉదయాన్నే 5 పచ్చిమిర్చి, 1 తరిగిన ఉల్లిపాయ, తగినంత ఉప్పు వేసి మిక్సీ వేసుకోవాలి. బయట 1 గంట సేపు ఉంచాలి. తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకుని దోశల్లాగా వేసుకోవాలి. ఈ దోశలు చాలా మృదువుగా ఉంటాయి. ఈ దోశల్లోకి వెరైటీగా మనం పండు మిరపకాయల పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం. 3 స్పూన్ల కొరివికారం లేదా పండు మిరపకాయల పచ్చడిని తీసుకోండి. పండు మిరపకాయల పచ్చళ్ళలో తయారు చేసేటప్పుడు ఎలాగో మనం ఉప్పు, చింతపండు, ఇంగువ మరియు మిరపకాయల కారం వేస్తాం కనుక మళ్ళీ ప్రత్యేకంగా ఏం వేయాల్సిన అవసరం లేదు. ఈ పండు మిరపకాయల పచ్చడి ఇంకా 1 గరిట పెరుగు మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ వేసుకోండి. తర్వాత ఈ చట్నీ వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి 2 స్పూన్లు నెయ్యి వేసి నెయ్యి బాగా కాగగానే వరుసగా 2 ఎండుమిరపకాయలు ముక్కలుగా చేసి 1 స్పూను చాయ్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు మరియు కరివేపాకు వేసి ఈ పోపుని చట్నీలో వేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే పండు మిరపకాయల చట్నీ, దానికి కాంబినేషన్గా అటుకులతో చేసిన దోశలు సర్వింగ్కు సిద్ధం. మరి మీరు ప్రయత్నిస్తారు కదా? మరొకసారి మరో మంచి రెసిపీతో కలుసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం ఇప్పుడు మీకోసం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల్ చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో కరుణానిధి గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఆయన చాలాసార్లు చెప్పారు, నేను విశ్రాంతికే విశ్రాంతిని ఇస్తాను, నా రిటైర్డ్ లైఫ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందని నాకు కూడా తెలియదు, ఎందుకంటే నేను ఉన్నంత మటుకు, నా శ్వాస ఉన్నంత మటుకు నేను క్రియాశీల రాజకీయాల్లో ఖచ్చితంగా ఉంటాను అని చెప్పారు. అండ్ అలా చెప్పినట్టే కరెక్ట్గానే ఆయన ఉన్నంత మటుకు క్రియాశీల రాజకీయాల్లో ఉంటూనే ఉన్నారు. ఏ రోజు కూడా విశ్రాంతి లేకపోతే ఇప్పుడు నేను ఇంకా చేయలేను అని అనుకోలేదు. అండ్ మనకి కరుణానిధి అనగానే బ్లాక్ కళ్ళజోడు ఖచ్చితంగా గుర్తొస్తుంది కదా. అసలు ఆ బ్లాక్ కళ్ళజోడు లేకపోతే మనం గుర్తు కూడా పట్టలేము. అట్లా ఆ నల్లరంగు కళ్ళద్దాల వెనకాల ఒక చిన్న సీక్రెట్ ఉన్నది. అదేంటంటే ఒకసారి 1953లో ఒకరోజు నైట్ టైము తిరుచుకి కారులో వెళుతూ ఉంటే యాక్సిడెంట్ అయింది. సరే, ఆ ప్రమాదంలో ఆల్మోస్ట్ కారులో ఉన్న మిగతా వాళ్ళందరూ క్షేమంగా బయటపడినప్పటికీ కరుణానిధి ముక్కు నుంచి కొంచెం బ్లడ్ వచ్చింది. ఫస్ట్ ఎయిడ్ కోసం అని చెప్పి తనని తిరుచి తీసుకెళ్లారు. నెక్స్ట్ రోజు కరుణానిధి ముఖం వాచిపోయి ఎడం వైపు కన్ను బాగా నొప్పి వచ్చింది. సరే, వేలూరు హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ డాక్టర్స్ టెస్ట్ చేస్తే కరుణ కంట్లో నుంచి ఒక చిన్న నరం ఒకటి ఏదో ఉంది, అది దెబ్బతిన్నదని తెలిసింది అక్కడ ఎడం చేతి కంట్లు, ఎడం వైపు కన్ను. సరే, ఒక 6 నెలల పాటు ఏమీ అసలు రాయడం చదవడం ఇలాంటివి ఏం చేయకూడదు అని చెప్పారు. ఈవెన్ ఎక్కడన్నా ఎక్కువ మాట్లాడడం కూడా మాట్లాడకూడదు అని చెప్పారు. అయితే ఇవన్నీ అసలు ఏం పట్టించుకోకుండా వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఎస్ఎస్ఆర్, తర్వాత నారాయణ స్వామి, వీళ్ళందరి కోరిక మేరకి మణిమకుటం అనే ఒక అప్పటికి నాటకం స్టార్ట్ చేసేసారు. జస్ట్ క్లైమాక్స్, ఒకటి క్లైమాక్స్ సీన్స్ కొన్ని ఉన్నాయి, అవి చెన్నైలో ఒక హోటల్లో రాస్తూ ఉంటే సడన్గా నొప్పి బాగా ఎక్కువైంది ఎడమ కన్ను. అప్పుడు మళ్ళీ చెన్నైలో ఉన్న ఇంకో హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ చిన్న సర్జరీ చేశారు, సరిపోయింది. తర్వాత 1967 సెప్టెంబర్లో ఇంకోసారి మళ్ళీ కార్ యాక్సిడెంట్ అయింది. అప్పుడు మళ్ళీ కంటి సమస్య ఇంకోసారి మళ్ళీ తిరగబెట్టింది. అప్పుడు ఇంకా మళ్ళీ వేరే డాక్టర్లు ఇక్కడ కాదులే, వేరే చోట ఎక్కడన్నా అమెరికాలో చేయించుకో సర్జరీ అని అంటే 71లో అమెరికాకి వెళ్ళి అక్కడ ఇంకోసారి మళ్ళీ సర్జరీ చేయించుకున్నారు కంటికి. అప్పటి నుంచి ఈ నల్ల కళ్ళజోడు అనేది ఇంకా తనకి ఫిక్స్ అయిపోయింది. అలాగా కర్ణుడి కవచకుండలలాగా ఈయన ఎప్పుడు అలా నల్ల కళ్ళజోడుతోటే ఉన్నారు ఆ తర్వాత నుంచి. ఇక మనకి రాజకీయాల్లో ఎవరైనా సరే కొన్నేళ్ళు వచ్చిన తర్వాత ఆ ఛామ్ తగ్గిపోతుంది కొన్నాళ్ళ తర్వాత. మేబీ డౌన్ ద లేన్ కొన్ని ఇయర్స్ అయిపోయిన తర్వాత ఎవరైనా సరే ఎన్నాళ్ళని వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు, క్రియాశీల రాజకీయాల్లో ఎస్పెషల్లీ, కొన్నాళ్ళ తర్వాత ఆ ఛామ్ తగ్గిపోయా ఇంకా ఏం చేస్తాడులే అన్నట్టు అనిపిస్తుంది. బట్ ఈ ఏజ్లో అంటే 94 ఇయర్స్ అప్పుడు కూడాను అదే ఛామ్తో ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆల్మోస్ట్ 13 దఫాలు తను ఎమ్మెల్యేగా గెలిచి 5 సార్లు ముఖ్యమంత్రి, అసలు ఇంత ట్రాక్ రికార్డ్ ఎవరికీ ఉండదు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం అని చెప్పొచ్చు ఇంతవరకు. ఎందుకంటే సాధారణంగా ఎవరైనా సరే కొన్నిసార్లు చేసిన తర్వాత ఇంకా తర్వాత ఓకే ఇంకా నాకు ఇప్పుడు చేసే ఓపిక లేదు అండ్ నేను ప్రజాసేవ చేయడానికి కొంచెం అటు ఇటు తిరగాలి, అది కూడా నాకు ఇప్పుడు ఆ ఓపిక లేదని అనుకుంటూ ఉంటారు. కానీ అసలు ఓపిక లేదు అన్న పదమే ఎప్పుడు ఆయన అన్నట్టు ఎక్కడా ఉండదు, నేను ఉన్నన్నాళ్ళు రాజకీయాల్లోనే ఉంటాను అని చెప్పారు. అండ్ ఈ సంస్కరణలు, విధి విధానాలు, ద్రవిడ సిద్ధాంతాలు, దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఆచరణలోకి వచ్చేసరికి పోవడం, ఇవన్నీ పక్కన పెడితే హీజ్ అ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే ఎవరినైనా సరే తన మాటలతో తను ప్రభావితం చేయగలడు. బేసికల్లీ రచయిత ప్లస్ మంచి ఒరేటర్ కాబట్టి ఖచ్చితంగా స్కిల్స్ ఉంటాయనుకోండి. బట్ దెన్ ఇంతలాగా ప్రభావితం చేసి ఇంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా ఆ ఛామ్ ఇంకా తగ్గకుండా ప్రతి వాళ్ళని తన గ్రిప్లో పెట్టుకోగలిగేటటువంటి నేర్పు, రాజకీయాల్లో ఉన్న గ్రిప్ మటుకు నిజంగా అసాధారణమనే చెప్పొచ్చు. సో మే హి సోల్ రెస్ట్ ఇన్ పీస్. కాకపోతే దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలను మటుకు పక్కన పెట్టకుండా ఇక మీదట రాజకీయాల్లో ఉండాల్సిన వాళ్ళు అంటే నెక్స్ట్ ఇంకా తను స్టాలిన్ ఎటు వచ్చిన తర్వాత తను ఈ సిద్ధాంతాలని లేకపోతే తను అనుకున్న వాళ్ళ నాన్న అనుకున్నటువంటి విషయాలని నెక్స్ట్ జనరేషన్ అలాగే తీసుకెళ్తుందా, కొన్ని మార్పులు చేర్పులు చేస్తుందా, మంచి వైపు ఇంకా బెటర్గా అడుగులు వేస్తుందా, దాన్ని కొంచెం రీమోడర్నైజ్ చేసి ఇంకా జనాలకి చేరువ తీసుకెళ్లేటటువంటి ఏదన్నా ఒక ఉపాయాన్ని ఆలోచిస్తుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఇదండి వాళ్ళ చిత్రం భడారే విచిత్రం. తిరిగి రేపటి చిత్రం భడారే విచిత్రంలో మరో విషయంతో, మరో విషయంతో ఎందుకు, సాటర్డే కదా, చక్కగా స్కాట్లాండ్ అండ్ బ్రిటిష్ మధ్య జరుగుతున్నటువంటి గొడవల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాన్ని కొనసాగిద్దాం. అంతవరకు దిస్ ఈజ్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇప్పటివరకు మీరు విన్నారు ఆర్జీ వినల్ గారి చిత్రం భలారి విచిత్రం కార్యక్రమం ఆగస్టు 10, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.